ఇప్పుడు రాజుగారి పరిస్థితి ఏంటంటే ఆ రోజుల్లో ఫోన్లు లేవు కానీ ఆయనకు ఓరే వాట్సాప్ ఒకటి. ఏమిటది? నా ఆశ్రమం అంతా పోయింది, నా ఆస్తి అంతా పోయింది, నా కోట్లన్నీ పోయాయి, నేను శత్రువుల చేతిలో తొక్కు కింద ఓడిపోయాను. అబ్బా, ఎన్నాళ్ళు కష్టపడితే అంత ఖజానా నిండా డబ్బెలా వచ్చింది నాకు. ఖజానా నింపాను నేను చాలా కాలం కష్టపడి, ఎన్నో ఏళ్ళు కష్టపడి శత్రువుల్ని జయించి ప్రజల దగ్గర కప్పం పుచ్చుకొని నేను ప్రజల్ని బాగా ప్రోత్సహించి పరిశ్రమలు పెట్టించి వ్యవసాయాలు చేయించి తద్వారా వచ్చిన డబ్బుతో నా ధనాగారాన్ని నింపాను. నా కోశాగారం, నా ట్రెజరీ ఆఫీస్ అంతా బంగారం మయమైపోయింది. బంగారాలు, నవరత్నాలు ఇవన్నీ నా దగ్గర ఉన్న కోశాగారంలో ఉన్నాయి. అంత డబ్బంతా ఇప్పుడు పోయింది. పోవడం కాదు, క్షయం కోశ గమిష్యతి. నేను ఓడిపోయి వచ్చానుగా, నా శత్రువులంతా నా ధనాగారాన్ని లాగేసుకునే ఉంటారు. అందులో ఉన్న బంగారం, నగలు, నవరత్నాలు వీటన్నిటినీ పట్టుకుపోయి ఉంటారు, దోచేసుకుని ఉంటారు. నా మొత్తం కోశాగారం అంతా క్షీణమైపోయి ఉంటుంది. నా డబ్బంతా పాడు చేసి ఉంటారు. వాడ సొమ్మేం పోయింది? కష్టపడి సంపాదించేవాడికి తెలుస్తుంది. అప్పనంగా దానిని దొంగతనంగా పట్టుకుపోయిన వాడికి విలువేం తెలుస్తుంది. కాబట్టి దౌర్భాగ్యులు నా డబ్బంతా పాడు చేసి ఉంటారు. నా ఏనుగు ఎంత బలమైన ఏనుగు, పట్టపుటేనుగు. ఆ పట్టపుటేనుగు మీద హాయిగా టీవీగా పురవీధుల్లో తిరిగేవాడిని. సోరహస్తి మంచి బలమైన ఆ ఏనుగు శత్రువులు వశమైపోయి ఉంటుంది. ఇప్పుడు శత్రువులు దాని మీద ఊరేగుతున్నారేమో, నా సింహాసనం మీద ఏ దౌర్భాగ్యుడు కూర్చున్నాడు. నా భటులంతా ఇప్పుడు ఎవరికి ఊడిగని చేస్తున్నారో, నిన్న మొన్నటిదాకా మహానుభావ నువ్వే రాజు అని నాకు దండం పెట్టారు, ఇప్పుడు వాళ్ళకి దండం పెడుతున్నారేమో. నా దగ్గర ఉన్నటువంటి మంత్రులంతా ఆయనకే సేవ చేస్తున్నారేమో. నా అంతఃపురంలో ఏ దౌర్భాగ్యుడు పడుకున్నాడు? ఎంత కష్టపడి బంగారం లాంటి మంచి ఒక పరుపుతో కూడినటువంటి చెయ్యి తయారు చేయించుకున్నాను. పెద్ద పరుపు చేయించుకున్నట్ట, మెత్తని పరుపు చేయించుకున్నట్ట, ఇంత పరుపు పట్టడానికి మంచం చేయించుకున్నట్ట. ఆ మంచం మళ్ళీ టేకుతో చేయించుకుని కోళ్ళంతా రత్నాలతో అలంకరించేట, దంతాలు చుట్టూతో అమర్చేట, వెనక ముందు అద్దాలు పెట్టుకున్నట్ట. అటువంటి నా మంచం, మంచం మీద ఉన్న పరుపు ఏ దౌర్భాగ్యుడు వశమై ఎవడ పడుకుంటున్నాడు? నేను రేపు పొద్దున ఎప్పుడైనా అంతఃపురానికి ఎడదామంటే ఆ మంచం అంతా కంపైపోతే దాని మీద ఎలా పడుకుంటాను? అంటే పెడతామని ఆశ ఉంది ఇంకా ఇది. ఎప్పుడైనా మళ్ళీ నా అంతఃపురం నా వశమైతే నా మంచం మీద పడుకోవాలంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. నా మంచం మీద ఏ నీచుడో పడుకుని ఉంటే ఇప్పుడు ఆ మంచం ఏం చెయ్యాలి? అసలు మంచం ఉందో లేదో, కంచమేమైందో, కొంచమేమైందో అంటూ ఈ రకంగా తన రాజధాని, తన డబ్బు, తన అంతఃపురం, తన మంచాలు, తన కంచాలు వీటి గురించి ఆలోచిస్తూ పాపం ఈయన మంచం మీద పడ్డాడు. అనారోగ్యం వస్తుంది, నిద్ర పట్టదు, ఆకలి ఉండదు, ఒక్కోసారి దాహం ఉండదు, తీవ్ర వేదన అండి అది. అందుకే సతతం చింతయామాస పార్థివ అన్నాడు ఇందులో. ఎల్లప్పుడూ అదే బాధ. పోగొట్టుకున్న వాడికి ఆ పోయిన వస్తువు మీద ఎంత వ్యామోహం ఉంటుందో ఉదాహరణ ఈ మహారాజు గారి అన్నమాట. కష్టపడి సంపాదించిన వస్తువు పోతే మాత్రం ఆ జీవికి వచ్చేస్తున్నాడు బాధ. ఇన్నేళ్ళు కష్టపడి సంపాదించానండి, ఒక్క దుర్మార్గుడు వచ్చి చిట్ ఫండ్ రూపంతో మొత్తం పట్టుకుపోయాడని ఏడుస్తున్న వాళ్ళు లేరు. ఆ మధ్యన ఉట్టుట్టు బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు, ఈ ఉట్టుట్టి బ్యాంక్ కాస్త వట్టి అయిపోయింది. దాంతో వాడు అయ్యో అందులో వేసామండి, బోల్డ్ అంత వడ్డీ వస్తుందండి అనుకున్నామండి, ఎవడన్నా ఎందుకు ఇస్తాడండి, నెలకేమో 25 రూపాయలు వడ్డీ ఇస్తాడు నూటికి అలా అన్నాడంటేనే వాడు మోసగాడని అర్థం. కాబట్టి అసలు నమ్మేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన తర్వాత ఈ డబ్బు పోతే ఇక దాని గురించి పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ఏం రాదు సరిగదా, అనారోగ్యం వస్తుంది, ఏడుపు వస్తుంది. కాకపోతే రాజుగారంటే పెద్ద సామ్రాజ్యం కనుక, కష్టపడి ఆర్జించిన ధనం కనుక అది పోగానే నిద్ర పట్టక చాలా బాధపడిపోయాడు. ఇలా కొద్ది రోజులు గడిచే, వారం 10 రోజులు. ఒకరోజున సూర్యోదయ సమయంలో నెత్తి మీద మాట వరసకు ఒక తలపాగా కూడా లేకుండా కొల్లాయి గుడ్డ, మోకాళ్ళ దాకా ఉన్న గుడ్డ కట్టుకుని పైన ఒక కండువ మాత్రం వేసుకుని పాపం నీరసపడి ఒక ఆయన కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చాడు. ఈయనకి మతిపోయింది, నేనే ఇంత ఉసూరుమంటూ వస్తే నాకంటే ఉసూరుమంటూ వస్తున్న ఈ పుణ్యాత్ముడెవడా? ఆయన ముఖంలో కళాకాంతులు ఉన్నాయి, ఇప్పుడు నీరసంతో ఉండవచ్చు కాక ఒకప్పుడు బాగా బతికినవాడు అనిపిస్తోంది. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీరెవరండి అన్నాడు. నేను గొప్ప వర్తకుండండి, ఒక గొప్ప వైశ్యశ్రేష్ఠ ఉండండి అన్నట్ట. తత్ర విప్రాశ్రమాభ్యాసే వైశ్యమే కందదర్శసక. ఒక మంచి కాంతి కలిగిన ముఖం కలిగిన, అంటే ముఖంలో ఒకప్పుడు దాన ధర్మాలు చేసినటువంటి వర్చస్సు తెలుస్తుందండి. మీరు ఒక వ్యక్తిని చూడగానే తను దానం చేశాడు, ధర్మం చేశాడు, ఇతడు పుణ్యాత్ముడు గొప్పవాడని తెలుస్తుంది, బతికి చెడ్డవాడని తెలుస్తుంది. అలాంటి బ్రతికి చెడ్డవాడేని ఒక వైశ్యుడిని చూశాడు. దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరెవరండి, మీ ముఖంలో దైన్యం కనబడుతోంది, ఏమిటి కారణం, ఏమిటి మీ కళ్ళు చాలా దీనంగా ఉన్నాయి, బొత్తిగా వస్త్రాలు కూడా లేకుండా ఇలా అయిపోయారు ఏమిటి, నేను కూడా ఒకప్పుడు సురథుడనే రాజుగారిని లేండి, నాకు ఇప్పుడు వస్త్రాలు లేవు, మంచి బట్టలు లేవు, ఏదో వీళ్ళు ఇచ్చినటువంటి ఆశ్రమంలో ఇచ్చిన కొల్లాయి గొడ్లు కట్టుకు బతుకుతున్నాను, ఇప్పుడు కొల్లాయి కట్టిన ఒకప్పుడు మాత్రం నేను రాజుని, అనగానే మహారాజా మీ గురించి విన్నాను, నేను కూడా మీకు స్నేహితుడు నేనండి అన్నాడు. అంటే మీలాంటి వాడిని నేనండి. నీ కథ ఏమిటన్నాడు ఆయన, సమాధిర్నామ వైశ్యోకముత్పన్నో ధనినాంకులే పుత్రధారై నిరస్తశ్చ ధనలోభాద సాధుభిః. నా పేరు సమాధి, నేను ఒక మంచి ఐశ్వర్యవంతుడి కుటుంబంలో పుట్టాను, ధర్మం తప్పకుండా కోట్లు అర్జించాను. ఇది గొప్ప విషయం గుర్తుపెట్టుకోండి, ఈయన ఎప్పుడు ధర్మం తప్పలేదు. ధర్మాత్ములకు కూడా పరీక్షలు ఉంటాయి. ఈ కథలో ఈయన గురించి మీరు చివరిదాకా గుర్తుపెట్టుకోండి, ఈయన అమ్మవారు ప్రత్యక్షమైతే నాకు ముక్తి తప్ప ఏమీ వద్దన్నాడు. అటువంటి వాడు ఇప్పుడు వచ్చిన వాడు ఏం సామాన్యుడు కాదు, ఇవాళ కష్టంలో ఉండొచ్చు కాక, కానీ ఆయన ధర్మాత్ముడు. ధర్మాత్ముల కుటుంబంలో పుట్టాను, ధనవంతుల కుటుంబంలో పుట్టాను, కోటీశ్వరుల కుటుంబంలో పుట్టాను, ధర్మం తప్పకుండా కోట్లు సంపాదించాను, కోట్లకు పడగెత్తా, దైవానుగ్రహం వల్ల నాకు పుత్రులు పుట్టారు, భార్య ఉన్నది. ఈ పిల్లలకి పెళ్లి చేశాక మొదలైంది దీనికి అవస్థ అంతా. పిల్లలకి పెళ్ళి అయింది, కోడళ్ళు వచ్చారు, ఈ కోడళ్లతో పాటు వాళ్ళ సోదరులు కూడా, భావమరుదులు కూడా వచ్చారు. వచ్చి ఈ భావమరుదులు బావల్ని, అంటే ఈయన కొడుకుల్ని దగ్గర కూర్చోబెట్టి, మీ నాన్నకి నలుగురు కొడుకులు, ఏ కొడుకు ఎక్కువ ఇచ్చేస్తాడో, ఎవడికి అన్యాయం చేస్తాడో, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, మీ నాన్న మీకు ఆస్తి పంచేటట్లు లేడు అని బాగా ఎక్కవేసేవారట. ఈ చెప్పుడు మాటలు ఎంత గొప్ప వాడినా పాడు చేస్తాయి. పాప కొడుకులు సహజ సిద్ధంగా మంచివాళ్ళే, కానీ పెళ్ళయ్యాక ఈ భార్యల తరపున వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారే ఈ భావమరుదులు, వాళ్ళ చెప్పుడు మాటలు ఉన్నారు. ఇదో చిన్నాడంటే మీ నాన్నకి బాగా ఇష్టం, మొత్తం ఆయన అరండలపేట అంతా ఆయనకి రాసిచ్చేస్తారు, తర్వాత ఇష్టం అని చెబితే ఏమైపోతుంది, పెద్దాడికి మండుతుంది. పెద్దాడి దగ్గర వాడి భావమరుదని చెప్పేవాడు, చిన్నాడు గురించి చెప్పేవాడు, చిన్నాడి దగ్గర ఏం చెప్పేవారు, పెద్దాడి భావమరుదు గురించి చెప్పేవారు. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పారు, మీ నాన్నగారు మీకు డబ్బు ఇవ్వడు, మీ నాన్న ధర్మాత్ముడు, ఇదంతా తీసుకెళ్ళి ఏ మఠానికో రాసేస్తాడు, తర్వాత మీ ఇష్టం అని కొంతమంది రెచ్చగొట్టారట. అసలు పిల్లలకి ఎవరు, మీ నాన్నకి ఈ మధ్యన పురాణాలు పెచ్చబట్టింది, దేవుడు పెచ్చబట్టింది, యాస్తంతా తీసుకెళ్ళి యేసుంగేరి మఠానికో రాసేస్తే మీరు ఏమైపోతారని చెప్పారట. దాంతో ఈ పిల్లలకి భయం వేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ అమ్మ, నాన్నగారు ఆస్తి మనకి ఇవ్వరట కదా, ఎక్కడో ధర్మకార్యాలకు వెచ్చిస్తారట కదా, లేదా పెద్దాడికి ఎక్కువ ఇస్తారట కదా, చిన్నాడికి ఎక్కువ ఇస్తారట కదా అంటే ఆవిడ కూడా భర్తను నమ్మక, ఆవిడికి కర్మగాలి, ఏమోరా మీ నాన్న ఈ మధ్యన బాగా దేవుడు దెయ్యం తీర్థయాత్రలు తిరుగుతున్నాడు, ఎక్కడ పద్మాకర్ గారి పురాణం వస్తే అక్కడికి పోతున్నాడు, ఈ డబ్బంతా పద్మాకర్ గారి కాశీపీఠానికి ఇచ్చేస్తాడేమో, లేనిపోని గొడవ, ఎందుకైనా మంచిది ఆయన మెడట్టు గంటే ఆస్తంతా లాక్కోండి రాదు ఆవిడ కూడా. దాంతో వీళ్ళంతా కలిసి ఒక రోజున తండ్రిని మెడబట్టు గంటేశారు, మొత్తం ఈ ఆస్తంతా లాగేసుకున్నారు. ఈ విధంగా ధర్మాత్ముణ్ణి అందరికీ సమానంగా ఇచ్చేవాడిని, ఏ పక్షపాతం లేనివాడిని, నా కర్మ గాలి చెప్పుడు మాటలు విన్న కుమారుల చేత, భార్య చేత బయటికి గంట పెట్టానన్నాడండి ఆయన. పాపం పుత్రధారై అంటే కొడుకులు భార్య వీళ్ళందరి చేత ధనలోభాత్ డబ్బు మీద ఉన్న వ్యామోహంతో బయటికి గంట పెట్టాను, వాళ్ళు అసాధువులు అయ్యారు. ఒక్కోసారి మనకు అనుమానం రావచ్చు, వాళ్ళు కూడా చిన్నప్పుడు ఈయన దగ్గరే పెరిగిన వాళ్ళు ఉత్తములే కదా అని. మీరు ఎంత ఉత్తములైనా సాంగత్యం ప్రమాదం, మీరు ఎంత గొప్పవాడైనా అందుకే సాంగత్యం బాగుండాలి, సత్సంగత ఉండాలి, అది లేకపోతే మనం ఎంత గొప్పవాడమైనా పాడవుతాం. అందువల్ల స్నేహం చేసే ముందు బాగా ఆలోచించండి, వీడు మంచివాడా చెడ్డవాడా, వీడి వల్ల మన కుటుంబానికి లాభమా నష్టమా అది తెలుసుకోవాలి. సరే ఏమైతేనే దురదృష్టవశాత్తు నేను వాళ్ళ చేత బయటకు గంటపడ్డాను, బయటకు వచ్చేసాను. ఇప్పుడు నా బాధల్లా వాళ్ళు నన్ను గెంటేసినా వాళ్ళ మీద ప్రేమ పోవటం లేదు, నా భార్య ఉత్తమురాలే కానీ ఎందుకు ఇలా మారిపోయింది, ఈ పిల్లలు ధనం కోసం ఎందుకు ఇలా అయ్యారు అని వాళ్ళ మీద వ్యామోహం పోవడం లేదు. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను కష్టపడి సంపాదించాను, ఇది పవిత్రధనం, ఈ పవిత్రధనాన్ని నేను బయటకు వచ్చిన తర్వాత నా పిల్లలు వ్యసనములకు పాడు చేస్తారేమో, వాళ్ళు ఖర్చు పెట్టుకుతున్నా పర్వాలేదట కానీ వాళ్ళు వ్యసనములకు ఎక్కడ పాడు చేస్తారో అని బాధపడ్డాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారో ఒకసారి ఆలోచించండి, ఆయన డబ్బు పోయిందని బాధపడ్డంలా ఈ డబ్బుని ఒకవేళ వాళ్ళు ఏదైనా చెడ్డకి పాడు చేస్తారేమో. డబ్బు పోతే మనం సంపాదించవచ్చు కానీ వ్యసనములకు తగలేస్తే పిల్లలు వ్యసనముల వల్ల ఆరోగ్యాన్ని శరీరాన్ని మనస్సుని కుటుంబాన్ని పాడు చేసుకుంటే వాళ్ళు బాగు చేయడం కష్టం. అందువల్ల నేను చింతిస్తూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ ఆశ్రమ వాతావరణం ఆకర్షించింది. అదృష్టవశాత్తు మహారాజువి, నువ్వు కూడా ఒకప్పుడు గొప్పగా బతికిన వాడివి, ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేకుండా బాధపడుతున్న వాడివి దొరికావు. ఇద్దరు బాధల్లో ఉన్నవాళ్ళు కలవడం మంచిది అనగానే ఆయన వెంటనే ఈయన్ని వెంట పెట్టుకుని ఈయన కష్టాల్లో ఉండి ఇక్కడికి వచ్చాడండి, మీరు నాకు ఇచ్చిన ఆశ్రమంలో ఈయనకు కూడా నేను ఆశ్రయం ఇద్దాం అనుకుంటున్నాను, మన ఆశ్రమం ఈయనకు ఆశ్రయం అవుతుంది, మీకు చెప్పి చేద్దామండి అని వచ్చానన్నట్టు ఆయన. ఎందుకంటే మునీశ్వరుడు ప్రస్తుతం రాజుగారికి ఇచ్చాడు, ఆయనకి చెప్పకుండా ఈయన తీసుకొచ్చి అందులో పెట్టకూడదుగా. గురువుగారు ఎవరినైనా మన దగ్గర ఉండమంటే వీళ్ళకి తెలియకుండా, గురువుగారికి తెలియకుండా 10 మందిని అక్కడ పోగేయకూడదు. ఏం ఏదైనా చెప్పి చేయాలో శాస్త్రం. అందుకని గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి గురువుగారు ఈయన్ను నా దగ్గర ఉంచుకోవచ్చా అంటే, ఆయన చాలా ఉత్తముడురా, అసలు అతని వల్లే నువ్వు బాగుపడతావు, ఆయన ఉంచుకో అన్నట్టే. ఈ విధంగా రాజుగారికి పాప ఈ వర్తకుడు సాయం అయ్యాడు. ఈ ఇద్దరు గుడిసెలో ఉండేవారు, చక్కగా పురాణాలు వినేవారు, యజ్ఞములు చూసేవారు, కొంతకాలం బాగానే ఉన్నారు. కానీ రాత్రిపూట ఇద్దరికీ మెలకు వచ్చేసేది, ఇద్దరికి నిద్ర పట్టేది కాదు. నా రాజ్యము అని రాజుగారు, నా పెళ్ళాం బిడ్డలు ఏం చేస్తున్నారు అని ఈయన, ఈ ఇద్దరు లోపల లోపల కొంత బెంగ పెట్టుకుంటూనే ఉన్నారు. అది అంత తేలికపోతే సంసార బంధం ఎందుకంటారండి బాబు. చాలా కాలం క్రితం ఈ గోదావరి వరదలు వచ్చాయి. గోదావరిలో వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, పల్లెవాళ్ళు అందులో నుంచి కొట్టుకొచ్చే చెట్లు పట్టుకొచ్చి తీసుకొచ్చి ఒడ్డుకి వాటిని అమ్ముకుంటారు. ఎప్పుడైనా అడవుల్లో బాగా వర్షాలు కురిసినప్పుడు ఈ వర్షాలకి చెట్లు వేళ్లతో సహితంగా లేచిపోతాయి, సమూలంగా లేచిపోతాయి. ఈ చెట్లు లేచిపోయి ఏమవుతాయన్నమాట, నదుల్లో కొట్టుకొచ్చేస్తాయి. మీరు చూస్తున్నారుగా ఇప్పుడు ధవళేశ్వరం దగ్గర చూస్తే తెలుస్తుంది, భయంకరమైన వరదల్లో పెద్ద పెద్ద చెట్లు, టేకు చెట్లు, మద్ది చెట్లు, మామిడి చెట్లు కొట్టుకొచ్చేస్తాయి. పెద్ద పెద్ద చెట్లు అన్నమాట, వేళ్లతో సహితంగా లేచిపోయి వస్తాయి. కొన్ని 100 సంవత్సరాలుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లు. ఈ గజయత్తగాళ్ళు పల్లెవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ చెట్లని ప్రాణాలకి తెగించి ఆ వరదలో ఈదుకుంటూ వెళ్ళి తీసుకొస్తారు. ఆ తీసుకురావడం ఎలాగో తెలుసా, నడుముకి పెద్ద లావైన మోకు ఒకటి కట్టుకుంటారు. ఈ మోకు ఒక కొస నడుముకు కట్టుకుని మిగతాది ఏం చేస్తారన్నమాట, చెట్టుకు కట్టేస్తారు. చెట్టుకు కట్టి వీళ్ళు ఈదుకుంటూ వద్దుకు వచ్చేస్తే ఆ చెట్టు ఎంత బలమైన చెట్టు అయినా సరే తాడు తేల లాగితే నీళ్ళలో కదా చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఒక్కోసారి అదృష్టవశాత్తు ఏ గంధం చెట్టు, టేకు చెట్టు, మద్ది చెట్టు దొరికిందా, బ్రహ్మాండమైన రేటు వస్తుంది దానికి. ఆ డబ్బుతో 1 ఏడాది పాటు సుఖంగా బతకచ్చు. కాబట్టి చెట్లు మంచివి దొరికాయా, వాళ్ళకి బాగా డబ్బు వస్తుంది, డబ్బు వచ్చిందంటే సుఖంగా బతకచ్చు. నేను చూసి ఒక ఆయన ఒక గంధం చెట్టు కొట్టుకొచ్చింది గోదావరిలో, 2 లక్షలు కమ్మాడు ఆయన. చూస్తుండ ఒక చెట్టుకి 2 లక్షలు వచ్చింది, ఏది నేను చెప్పింది చిన్నప్పుడు, 6 రోజుల్లో అంత గొప్ప గంధం చెట్టుది. అందువల్ల ఏ సమయంలో ఎవడికి ఎలా అదృష్టం తిరుగుతుందో తెలియదు. అందుకని వరదలు ఎప్పుడు వస్తాయా, చెట్లు మంచివి కొట్టుకొస్తాయా, కొట్టుకొస్తే వాటిని మనం కొట్టుకొద్దాం, వాటిని ప్రజలకు అమ్ముకుందాం, మనం డబ్బు సంపాదించుకుందాం అని ఎదురు చూస్తారు వాళ్ళు. ఒకసారి అలాగే గోదావరికి వరదలు వచ్చి ఆ వరదల్లో పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొస్తున్నాయి. ఈ పల్లెవాళ్ళంతా, ఈ పట్టిసీమ మొదలైన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు నడుములకు మోకులు కట్టుకుని ఈదుకుంటూ వెళ్ళారు. గజయతగాళ్ళు అంటే వాళ్ళు ఆ వరదల్లో బలి తేలిగ్గా ఇదేస్తారు. వరదల్లో ఏదైనా ఎంత గొప్పవాడికైనా కష్టం తెలిసినా వరదల్లో గజమెత్తేనే కొట్టుకుపోతాం ఆ వేగానికి. అటువంటి తర్వాత ఈదుకుంటూ వెళ్ళారట. అందులో ఒక పల్లెవాడికి ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ దొరికిందిరా చెట్టు అనుకుని వీడి దగ్గరికి వెళ్ళాడు. దూరం నుంచి వీడు చెప్పుకుంటారనమాట, చెట్టు చెట్టునాదని. పల్లెటూరి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ చెట్టునాది అన్నారంటే ఇంకా చెట్టు వాడిదే, రెండోడు ముట్టుకోవడానికి వీలు ఉండదు. ఆఖరికి ఆవులు పేడేసినంతే, ఆవు పేడేస్తుంది పేడేస్తుంది అంటాడు వాడు. పైగా గేదె వేస్తుంది అంటాడు. ఇంకా గేదె పేడని కూడా ముట్టుకున్నాడా వాడు, పేడ వాడి పని అయిపోయినట్టే. కాబట్టి వాడు చెప్పుకున్నట్ట, చెప్పుకుంటే వాడిది అనమాట. అలా పాప వాడు చెప్పుకుని ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టుకి తాడు కట్టి చెట్టు లాక్కుపోదాం అనుకున్న సమయానికి ఆ చెట్టు మీద చక్కని గొంగళి ఒకటి కనపడింది. ఈ పల్లెవాళ్ళలో చూసారా, పేదవాళ్ళు కప్పుకుంటారు మనం చక్కగా రగ్గులు కప్పుకున్నట్టుగా, బొంతలు కప్పుకున్నట్టుగా, రజాయిలు కప్పుకున్నట్టుగా, దుప్పట్లు కప్పుకున్నట్టుగా వాళ్ళు గొంగళి కప్పుకుంటారు. ఉన్నితో తయారు చేసేటటువంటివి లేక రకరకాలైనటువంటి వెంట్రుకలతో తయారు చేసే గొంగళి. ఆ గొంగళి ఒకటి, నల్లని గొంగళి ఈ చెట్టు మీద కనపడింది. బలే దొరికిందిరా గొంగళి, ఈ గొంగళి నాకు రేపు శీతాకాలానికి పనికొస్తుంది అనుకుని వీడు ఆ చెట్టుతో పాటు ఆ చెట్టు దగ్గర ఉన్న గొంగళి దగ్గరికి వెళ్ళాడు. ఆ గొంగళిని పట్టుకున్నాడు. తీరా చూస్తే అది గొంగళి కాదు, కర్మ ఎలుగు వంటి. ఈ వరదల్లో చెట్టు మీద కూర్చుంది అది, చెట్టు కూలిపోయి నీళ్ళలో పడిపోతే ఆ నీళ్ళల్లో అది కొట్టుకొస్తూ చెట్టు మీద ప్రాణరక్షణ కోసం గట్టిగా పట్టుకు కూర్చుందిట. వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు ఎలుగుబంట్లు కూడా ఏదలేవు కదా. అది చెట్టు కనుక చెట్టును ఆసరాగా చేసుకుని దాని మీద దర్జా కూర్చుంది. వీడికి తెలియక ఆ ఎలుగుబంటు బొచ్చును చూసి గొంగళి అనుకుని దాన్ని పట్టుకున్నాడు. దాంతో కంగారు పడి ఉలిక్కిపడి వీడిని గట్టిగా పట్టేసింది, నొక్కేసింది. ఎలుగుబంటు పడితే ఇక మనం విడిపించుకోలేము, భల్లు కప్పు పట్టు అంటారు. అది గట్టిగా పట్టేసింది. దాంతో వీడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు, నీళ్లలో మునిగిపోతున్నాడు, నీళ్లు తాగేస్తున్నాడు. ఏదలేడు కదా, కాళ్ళు చేతులు కదలడంలా. దాంతో పక్కనున్న తోటి ఈతగాళ్ళు అన్నారట, ఒరేయ్ బోడి గొంగళి కోసం ప్రాణం విడిచిపెడతామేమిట్రా, దొరకకపోతే దొరకపోయింది, వదిలేసి వచ్చేయరా ఒడ్డు కంటే. నేను దాన్ని వదిలే, అది నన్ను వదలటం లేదన్నట్ట. నేను దాన్ని వదిలేశాను, అది నన్ను వదలటం లేదన్నట్ట. అది ఒక సంసారం అటువంటిది. మనం దాన్ని వదిలేసినా అది మనల్ని వదలతాం, ఐదారు గొడవ. అందుకనే సంసారాన్ని భల్లూకంతో పోల్చారు. వరదలో చెట్టు మీద కొట్టుకుపోతున్న భల్లూకమును పట్టుకోవడం ఎంత ప్రమాదమో సంసారం దొరికాడు అటువంటిది. మనం దాన్ని వదిలినా అది వదలదు. మీరు ఎంత గింజుకోండి, ఈ సంసారం వదిలి రాలేరు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, సంసారం ఎంత విచిత్రమైందంటే, వీళ్ళు సంసారాన్ని వదిలేసి ఇక్కడ దూరంగా ఉన్నా రోజు రాత్రిపూట నిద్ర పట్టక నా ఇల్లు, నా కోట, నా ఖజానా, నా కోశాగారం, నా అంతఃపురం, నా మంచం, నా బంగారు కంచం అని రాజుగారు పాపం. పాపం ఈ వర్తకుడు, నా భార్య ఎంతో మంచిది, పిల్లలు చెప్పుడు మాట విన్నది, పిల్లలు మాత్రం ఏం చేస్తారు, పెళ్ళయ్యాక పెళ్ళాల మాట విన్నారు, ఆ పెళ్ళాలు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళ సోదరుల మాట విన్నారు, ఈ భావమరుదులు ఇంట్లోకి వచ్చి కొంప ఉంచారు, వీళ్ళని రెచ్చగొట్టారు, ఆస్తిలు హక్కునను గెంటారు, గెంటితే గెంటారు, ఈ ఆస్తి ఏమన్నా తగలేస్తున్నారేమో, దుర్వ్యసనాలకు పాడు చేస్తున్నారేమో, అపవిత్ర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారేమో, ఇంత కష్టపడి సంపాదించిన పవిత్రమైన సంపద అంతా పాడైపోతుందేమో అని ఆయన వెంగెట్టుకునేవాడు. ఈ విధంగా వీళ్ళిద్దరూ ఓ రెండు మూడు రోజులు ఇద్దరు కష్టాలు చెప్పుకుంటూ, ఈయన కష్టాలు చెప్పుకుంటూ ఉన్నంతసేపు ఈయన వినేవాడు. ఆ తర్వాత ఈయన మొదలెట్టేవాడు. ఇక్కడ నుంచి రిటైర్ అయిన వాళ్ళు కూర్చుంటారు సార్, మీరు ఎప్పుడైనా రిటైర్డ్ పీపుల్ ఓ రెండు మూడు చోట్ల కూర్చుని చక్క వాళ్ళు చెప్పుకుంటున్న కబుర్లు వింటే అబ్బా అనిపిస్తాను వాటి. నేను అలా విన్నా, పాపం వాళ్ళ కష్ట సుఖాలు మరి సర్వీసులు ఉండగా చేశారు కదండి. నేను సర్వీసులో ఉన్నప్పుడు అండి ఆ లంకల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని అండి, జీపులో తిరిగానండి అని ఏం చెబుతాడు. ఇక నేనున్నప్పుడండి ఇక నేను అదేదో అంబాసిడర్ కారులో తిరిగానండి, లేకపోతే బులేరోలో తిరిగానండి, ఏం తిరిగానండి అని ఈయన ఇక కణితి మొదలెడతారనమాట. నేను అక్కడ అహ్మదాబాద్లో పనిచేశాను, నేనేమో చెన్నైలో పనిచేశాను, లేకపోతే నేను ఇంకో చోట పనిచేశాను, ఆ టైంలో నా లెవెలే లెవెలు, నేను ఈల వేస్తే అంతా కూడా పనిచేసేవారు, ఇవన్నీ మొదలెడతారు. మరి ఏం చేస్తారు, ఎవరు వింటారు, ఇంట్లో పెళ్ళం మీద విసుక్కుంటుంది, ఆవిడకేమో టీవీలు, అవి టీ చేసి బయటికి పంపుతుంది. ఈ బయటకు వచ్చిన తర్వాత ఈయన మాట ఎవడో ఒకటి వినాలి. ఈ కష్టాలు సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో ఇంకా ఎన్ని కష్టాలు, ఎన్ని గొడవలు. ఒక ఆయన అమెరికా పోయట, కొడుకు రాట, నా బతికిలా ఉందండి, పిల్లలిద్దరిని అమెరికా పంపానండి, ఒక్కడు నా మొహం చూడండి అంటాడు. పాపం ఇలా ఒకళ్ళకొకళ్ళు కష్ట సుఖాలు చెప్పుకుంటారు. పాపం వీళ్ళు కూడా అలాగే, ఈయన కష్టం ఆయన, ఆయన కష్టం ఈయన చెప్పుకోవడం, చెప్పుకున్నప్పుడల్లా వినడం, విన్నప్పుడు ఏమండి మీకు పోయింది 14 కోట్లేనండి, నాకు ఏకంగా 5 కోట్లు పోయాయంటే, మహారాజా నీకు 5 కోట్లంతో నాకు 5 కోట్లంతే అంటాడు ఈయన. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ నిద్ర లేక బాధపడి, ఎందుకు వచ్చింది ఈ గొడవ, ఈ మమకారం మనకు ఎందుకు వస్తున్నది, ఇందులోంచి మనం ఎలా బయటపడాలి, కష్టంలోంచి ఎలా బయటపడాలి అనుకుని వీళ్ళిద్దరూ ఒకనాడు మహాత్ముడైన సుమేధుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆయనకి నమస్కరించారు. అదృష్టవశాత్తు ఆయన పూట ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనకి ఏం కార్య వ్యగ్రత లేదు. యజ్ఞాలు చేయటమో, పురాణాలు చెప్పటమో, ఇలాంటి హడావుడిలో ఉన్నప్పుడు మనం వెళ్ళామంటే గురువులు కొళ్ళు మండుతుంది, చే వదలబో తరాతరా అంటారు. కానీ ఆయన హాయిగా ప్రశాంతంగా ఉన్న సమయం చూసుకుని వీళ్ళు వెళ్ళి నమస్కరించారు. ఉపవిష్టౌ కథా కాశ్చిత్ చక్రతుర్వైశ్యపార్థివౌ. ఈ ఇద్దరు కూడా ఈ సుమేధుడు అనేటటువంటి మహర్షికి కష్టసుఖాలు చెప్పుకోవడానికి వెళ్ళి వినయంగా నమస్కరించారు. నాయనలారా కూర్చోండి అన్నాడు ఆయన. ఈ వర్తకుడి పేరు సమాధి, రాజుగారి పేరు సురధుడు. ఈ సమాధి సురధుడు ఇద్దరు కూర్చున్నాక రాజుగారు ఇద్దరు తరపున నేను ప్రశ్నిస్తానన్నట్ట, ప్రశ్నించమన్నాడు ఆయన. భగవన్ త్వామహం ప్రష్టుం ఇచ్చామి ఏకం వదస్వతత్. మాకు అనుమానం ఉన్నది, ఒకటే అనుమానం, ఆ ఒక్క అనుమానం ఓ పెద్ద కథకి దారి తీయవచ్చుగాక. అడగడం ఒక్క అనుమానమే, అడిగినా బోలెడన్ని విశేషాలు దాని ద్వారా రావచ్చు. అటువంటి ప్రశ్న నేను నిన్ను అడుగుతాను. నువ్వు సాక్షాత్ భగవత్ స్వరూపుడివి, జ్ఞానివి, భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగిన వాడివి, అడిగిన వెంటనే శిష్యుల సందేహాలు తీర్చగలవు, వారికి కష్టం నుంచి బయటపడడానికి కావలసిన మార్గం కూడా నిర్దేశిస్తావు. అందుకే అడుగుతున్నావు కానీ అడగండి అన్నాడు ఆయన. ఈయన చాలా ధర్మాత్ముడు, ఆయన యొక్క పూర్వ విశేషాలు మీకు తెలుసు కాబట్టి ఆయన గురించి నేను చెప్పక్కర్లేదు. మీకు దివ్య దృష్టి ఉన్నది. కష్టపడి సంపాదించాడు ధనం, దాన్ని భార్య పిల్లలు లాక్కొని బయటికి గెంటారు. అలా గెంటేసిన భార్య మీద పిల్లల మీద ఇంకా ఆయనకి ఎందుకు వ్యామోహం వస్తున్నది? అయ్యో పోయింది పోయింది అనుకోకుండా పోయిన డబ్బు ఏమైతే మనకి ఎందుకు అయినా అది ఏమైపోతుందో అని ఆయనకి ఎందుకు వ్యామోహం? ఇక నా సంగతి తీసుకో, కోట పోయింది, నా మాట పోయింది, సంపద పోయింది, అన్నీ పోయినా ఇంకా కోట మీద, మంత్రుల మీద, సైనికుల మీద, రాజ్యం మీద వ్యామోహం నాగుపోవడం లేదు. ఏమిటి వ్యామోహం? ఎంత గింజుకున్నా భయంకరమైన సంసార మాయా వ్యామోహం నుంచి మేము ఎందుకు బయటపడలేకపోతున్నాం? దీని వెనకాతల ఏ కారణం ఉన్నది అని అడిగితే అప్పుడు ఋషీశ్వరుడు అన్నాడు, మంచి ప్రశ్న వేశావు, ఈ ప్రపంచమంతా ఒక మహామాయ చేత ఆవరింపబడి ఉన్నది. ఆ మహామాయకి జగన్మాత అని పేరు. ఆ మహామాయ ఈ చరాచర జగత్తంతా సృష్టిస్తున్నది. ఆవిడకి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని పేరు. ఆవిడ హ్రీం అనే ఒక అక్షరం ఆకారంలో ఉన్న ఆసనంలో ఉంటుంది. హ్రీం అనేది ఒక గొప్ప బీజం. ఈ బీజంలో పైన హా ఉంది, ఈకారం ఉన్నది, కింద రేఫ ఉన్నది, పక్కన సున్నా ఉన్నది. హకారకారముల హా, హకార ఈకారముల హీ, కింద రేఫ ఉంటుంది, పక్కన బిందు సున్నా ఉంటుంది. ఇందులో హా అంటే ఆకాశం, ఆకాశం వలె అనంతమైన శక్తి అమ్మది, దానికి హా అని పేరు. హాకి ఈ కలిస్తే హీ అవుతుంది. ఈ అంటే లక్ష్మీ బీజం, హా అంటే ఆకాశస్వరూపిణి. ఆకాశం అంటే పై ఆకాశం అనుకోకండి, దహరాకాశ రూపిణి అని లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక పేరున్నది. మన హృదయం ఒక ఆకాశం, అంటే అమ్మవారు హృదయములో ఉండేది. హృదయములో ఉన్న శక్తికి హ అని పేరు, దానికి ఈ చేరింది. ఈ హృదయంలో ఉన్న శక్తికి పనులు చేసి సంపాదించి తనను పోషించుకునే శక్తి ఇచ్చేదానికి ఈ అని పేరు. ఈ అంటే లక్ష్మి. మీరు ఎప్పుడు చూసారుగా శ్రీ సూక్తంలో ఉంటుంది, తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే సుతర శితర సే నమః. మనం ఎక్కడ చూసినా అంతే, పద్మినీం ఈం, అక్కడ ఈం అంటే లక్ష్మిని అని అర్థం అన్నమాట. కాబట్టి ఆకాశ బీజం, లక్ష్మీ బీజం, దీని కింద రేఫ ఉన్నది. ఈ రా అగ్ని బీజం, అగ్ని వలే స్వచ్ఛమైనది, ఏ దోషము లేనిది, తేజస్సుతో వెలిగిపోతుంది. అలా వెలిగిపోయే బీజం రేఫ. దానికి పక్కన మకారపు పొల్లు బిందు ఉన్నది. ఈ బిందు ఉన్నది అంటే నాదస్వరూపిణి అమ్మ. ఈ విధంగా అమ్మవారు హకార, ఈకార, రేఫ, దానితో కూడిన బిందువు, ఈ నాలుగింటితో కూడినటువంటి స్వరూపిణి. అందుకే అమ్మవారికి హ్రీం బీజస్వరూపిణి అని పేరు. దీనికి మాయాబీజము అని పేరు. ఇదే మాయ అంటే. ఈ బీజాన్ని భక్తి శ్రద్ధలతో గురువుల దగ్గర ఉపదేశం పొంది జపం చేసేవాడికి మాట వరసకు కూడా సంసార వ్యామోహం ఉండదు, దుఃఖం ఉండదు, పాపం ఉండదు, భీతి ఉండదు. కాకపోతే శ్రద్ధతో చెయ్యాలి. మాయాబీజములు జపించిన వాడు మాయకి లొంగడు, మాయలో పడ్డవు, మాయ పటుమాయమైపోతుంది, మటుమాయమైపోతుంది. అంత గొప్ప బీజం. అమ్మవారు మనకి దర్శనమిచ్చేటప్పుడు ఈ హ్రీం అనేటటువంటి అక్షరము ఎటువంటి ఆకారంలో ఉంటుందో అటువంటి సింహాసనం మీద కూర్చుంటుంది. ఇప్పుడు నేను కూర్చున్నాను, ఈ వెనకాతలో జారబడ్డానికి ఒక బల్ల, కింద బల్ల ఉన్నాయి, ఇదొక ఆసనం. ఇలాగే అమ్మకు కూడా ఒక ఆసనం ఉన్నది. కాకపోతే ఆసనం హ్రీం అనే అక్షరము వలె ఉంటుంది. ఆ అక్షరం మధ్యలో కూర్చుంటుందట. మీరు చూడండి, హ్రీం అనే ఒక అక్షరాన్ని తయారు చేయండి, ఆ మధ్యలో నన్ను కూర్చోబెట్టండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. అందుకనే మీకు అమ్మవారి గురించి ఖడ్గమాలలో వర్ణన చేస్తూ హ్రీంకారాసన్న గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్జలాం త్వాం గౌరీం త్రిపురాం
పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి
హ్రీం అనే ఒక అక్షరము వలె ఉండే ఆ అక్షర ఆకారంలో ఉండే ఆసనము మధ్యన అగ్నిజ్వాలలా వెలిగిపోతుంది అమ్మవారు అన్నమాట. హ్రీం అనే అక్షరం ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఉండే ఒక సింహాసనం తయారు చేయించుకొని ఆ సింహాసనం మధ్యలో అనలశిఖ, అనలము అంటే అగ్ని, అగ్ని యొక్క జ్వాలలో ఉంటుంది. ఆ జ్వాల వలే జ్యోతి వలే ధగ 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 వెలిగిపోయే తల్లి అమ్మ. ఆ అమ్మవారు కట్టుకునే వస్త్రం సువర్ణ వస్త్రం, సువర్ణ వస్త్రం బంగారముతో తయారు చేయబడిన వస్త్రం, సువర్ణాంబరధారిణి. ఆవిడకి మూడు కళ్ళు ఉంటాయి, త్రినేత్రోజ్వలం, చేతిలో పుస్తకం, పాశం, అంకుశం, చాపం ఇలాంటివి ధరిస్తుంది. మెడ నిండా స్రక్ దండలు ఉన్నాయి, స్రక్ అంటే దండ, దీన్ని కూడా స్రక్ అనే పిలుస్తాం. స్రక్ భూషితం అంటే దండలతోటి మెరిసిపోతుంది ఆవిడ మెడలో, దండ కనపడుతున్నది అనమాట, దానితో వెలుగుతున్నది. ఆవిడ కాంతిస్వరూపిణి కనుక కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. కోటి సూర్య ప్రతీకాశ, కోటి చంద్ర సుశీతల అని దేవీ భాగవతంలో మణిద్వీపంలో చెప్పారు. చిట్ట చివరి మణిద్వీపంలో కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది, కానీ అందులో వేడి ఉండదు. కోటి చంద్ర సుశీతల, కోటి చంద్రుల వలె చల్లగా ఉంటుంది ఆ తల్లి. ఆవిడ కాంతిలో వేడి ఉండదు. ఆవిడ ఎప్పుడూ ప్రజల్ని ప్రేమగా చూస్తుంది. ఆ ప్రేమ వల్ల ఆవిడ దగ్గరికి వెళ్తే మనకు ఆహ్లాదం ఉంటుంది, చల్లదనం ఉంటుంది, వేడి ఉండదు, తాపం ఉండదు, బాధ ఉండదు. బాధలన్నీ నిమేష మాత్రంలో తొలగించి వాడికి ఆహ్లాదాన్ని, చంద్రుడి వెన్నెల వంటి ఆహ్లాదాన్ని కూర్చే తల్లి అన్నమాట. అటువంటి తల్లి, ఆ తల్లిని గురించి వందే నమస్కరిస్తున్నాను. ఆ తల్లి శ్రీచక్ర సంచారిణి, శ్రీచక్రమునందు తిరుగుతూ ఉంటుంది, కూర్చోదు. ఎప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక స్థానంలో ఒక చోటకి, నవావరణాల్లో అలా అలా తిరుగుతూ ఉంటుంది. మనం ఆవాహన చేసినప్పుడు, అర్చన చేసినప్పుడు ఏ ఆవరణంలో ఆవిడ్ని పిలిస్తే ఆవరణంలో కూర్చుంటూ ఉంటుంది, అందులో పైనుంచి కిందకి తిరుగుతుంది. ఇంతకీ శ్రీచక్రం అంటే మన శరీరమే. శ్రీచక్రం శివయోర్ వపుహు, శివయో పార్వతీ పరమేశ్వరుడు యొక్క వపుహు, శరీరమే శ్రీచక్రం. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల శరీరానికి శ్రీచక్రానికి తేడా లేదు. భక్తితో గురువుని ధ్యానం చేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడేమవుతుందిట, ఈ పార్వతీ పరమేశ్వరుల శరీరం మన శరీరంగా మారిపోతుంది. అప్పుడు మనమే పార్వతీ పరమేశ్వరుల శరీర స్వరూపులు. ఇప్పుడు పద్మాగర్ గారు కాసేపు అమ్మని భక్తితో కొలిస్తే ఈయన కూడా పార్వతీ పరమేశ్వరుల శరీరంతో సమానమైన శరీరం పొందినవాడు అవుతాడు. భక్తులు కూడా ఆ శరీరంతో సమానమైన అర్ధనారీశ్వర తత్వంతో కూడిన శరీరులు అవుతారు. ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరుల శరీరం మీదయిందో, పార్వతీ పరమేశ్వరుల శరీరమే శ్రీచక్రం కనుక మీ శరీరం కూడా శ్రీచక్రం అవుతుంది. అందుకనే శ్రీచక్రం అంటే మన శరీరం అయిపోతుంది ఉపాసన బలము వల్ల. అలాంటి శరీరంలో అమ్మ ఉంటుంది, భక్తుల హృదయంలో ఉంటుంది. భక్తుల యొక్క శరీరం అంతా వ్యాపించి పైనుంచి కింద దాకా సంచరించి వీరికి నిరంతరం కావలసిన అపారమైన అనేకమైన దివ్య శక్తులను ప్రసాదించి ప్రశాంతతనిచ్చి శాశ్వత శ్రీకై వెళ్ళి ఇస్తుంది. అటువంటి తల్లికి మహామాయా అని పేరు.